ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భక్తి శ్రద్ధలతో మనమందరం గరుడ పురాణ శ్రవణం చేద్దాం. నేను చెబుతాను, మీరు వినండి. అందులో భాగంగా ఈరోజు భయంకరమైన విషములు తొలగించేటటువంటి ఒకనొక మంత్రము వివరిస్తున్నాను, అందిస్తున్నాను. ఆ విషానికి విరుగుడుగా ఉన్న ఘట్టాన్ని గురించి వివరిస్తున్నాను. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గరుడ పురాణం సాక్షాత్తుగా భగవంతుడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించాడు. విన్న గరుత్మంతుడు దానిని ఒక గ్రంథంగా రాశాడు, దాన్ని కశ్యపుడికి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ పురాణం విష్ణువు ద్వారా రుద్రుడికి, బ్రహ్మకి అందింది, బ్రహ్మ ద్వారా వేదవ్యాసాదులకు అందింది. వేదవ్యాసుడు మనకి 19,000 శ్లోకములతో ఈ పురాణం రచించాడు. అంటే ఇవాళ మనం చదువుకుంటున్న పురాణం వ్యాసుడు రచించినది. కాకపోతే అసలు కథంతా గరుత్మంతుడు రచించడం వల్ల గరుడిని పేరు మీదుగా కారుడము అని వినపడింది. ఇది భగవంతుడైన విష్ణువునకు గరుత్మంతునకు ఇద్దరికీ మధ్యలో జరిగిన సంభాషణ. అందుకే ఈ పురాణం అత్యంత ఆశ్చర్యకరమైనది, విచిత్రమైనది, పవిత్రమైనది, మహామహిమ కలిగినది. ఒకసారి ఆలోచించండి, నిరంతరం గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగేటటువంటి శ్రీమన్నారాయణుడు తన వాహనాన్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఆ వాహనానికి ఈ కథని ఉపదేశించాడంటే, ఉపదేశించేటటువంటి వాడికి వాహనం మీద ఎంత ప్రేమ ఉండాలి, ఆ వాహనంగా ఉన్నవాడికి భగవంతుడి మీద ఎంత భక్తి ఉండాలి. అందుకే గరుత్మంతుడే విష్ణువు యొక్క అంశ, ఆయన అవతారము అన్నారు పురాణాల్లో. విష్ణు సహస్రనామంలో సుపర్ణ అని ఒక నామం ఉన్నది. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడే విష్ణువు, విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు ఆయన. అందుకే పక్షులలో వైనతేయుణ్ణి నేనే, వైనతేయశ్చ పక్షిణాం అంటాడు భగవద్గీతలో. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను ఎవరెవరి రూపంలో ఉన్నాడో చెప్పాడు. ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను, వైనతేయశ్చ పక్షిణాం, పక్షులలో గరుత్మంతుణ్ణి, మృగాణాంచ మృగేంద్రోహం, జంతువులలో సింహాన్ని నేను, ఇలా చెప్పుకున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి భగవంతుడే భగవంతుడికి చెబుతున్నాడు. ఇప్పుడు చెబుతున్న నేను భగవంతుడిని, రాసిన వ్యాసుడు భగవంతుడే, వింటున్న మీరు భగవంతుడే, సర్వం ఆ భగవత్ స్వరూపం అనే భావనతో గరుడ పురాణం వినాలి. ఈ చరాచర జగత్తులో అతి భయంకరమైన ఒక వస్తువు ఒకటి ఉన్నది, అది విషం. ఈ విషం పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు పుట్టింది. పూర్వం దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని చిలికారు. ఘోరమైనటువంటి కాకువలం అందులోంచి పుట్టింది. కాలకోట విషం పుట్టింది, మామూలు విషం కాదు, అది మహావిషం. అది ఆ విషాన్ని ఏం చేయాలో తెలియక దేవతలు దానవులు వణికిపోయి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. సముద్రం చిలికితే అందులో నుంచి సంపదలు వస్తాయి, అమృతం వస్తుంది, మనకి సుఖములు కలుగుతాయని మనం అనుకుంటే ఇందులోంచి లోకాలని భస్మం చేసే ఘోర విషం పుట్టింది. ఈ విషాగ్నిజ్వాలతో ప్రపంచమంతా తగలబడిపోతుంది. సముద్రంలో నుంచి బొస్స 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 పొంగుతూ వచ్చిన విషం మరికొంతసేపు పీలిస్తే దేవతలం దానవులం బ్రతకం, దాంతోపాటు లోకాలన్నీ కూడా భస్మం అయిపోతాయని భయపడిన దేవదానవులు కుయ్యో ముర్రో మరి ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడో ఏకాంతంలో ఉంటే అక్కడికి భటులు లోపలికి పంపించకపోతే బయట నుంచే రక్షించమని మొరపెట్టారు. పరమేశ్వరుడు ఆ సమయంలో ఎక్కడో పార్వతీదేవితో తాండవ నృత్యం చేసుకుంటున్నాడు. బయట కాపలాగా నందీశ్వరుడు మొదలైనటువంటి వాడు ఉన్నారు. వీళ్ళు లోపలికి గడపోతుంటే నందీశ్వరుడు ఆపి, ఈ సమయంలో స్వామివారు అమ్మవారితో కలిసి తాండవం ఆడుతున్నాడు, ఎవరిని మేము లోపలికి పంపించమన్నారు. ఓ పక్కనేమో సముద్రంలో నుంచి వచ్చిన విషం ఉప్పొంగి లోకాలని కబళిస్తోంది. ఈ గ్యాస్ వాయువు విషవాయువు ప్రపంచాన్ని నాశనం చేస్తోంది. స్వామివారు చూస్తే అమ్మవారితో తాండవ నృత్యంలో ఉన్నాడు. ఆయన తాండవం ఆడేలోపు మనందరం సర్వనాశనం అయిపోయేటట్టున్నాం అనుకుని వీళ్ళు ఆ గుమ్మం దగ్గర నుంచి
భక్తితో శివుని ప్రార్థించారు. దేవా జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర రక్షించు రక్షించు, హాలాహలాన్ని భక్షించు, ఆ దుష్ట విషాన్ని శిక్షించు అని ప్రార్థిస్తే స్వామివారు అమ్మవారితో పాటు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై, దేవతలారా మీ మొర విన్నాను, క్షీరసాగరంలో నుంచి ముందుగా విషం పుట్టింది, ఆ విషం మిమ్మల్ని కూడా కబళిస్తోందని నాకు తెలుసు, అది చాలా భయంకరమైనది, ఆ విషాన్ని ఎవరు పడితే వాళ్ళు భరించలేరు, అయినా పిల్లలు మీరు, మిమ్మల్ని రక్షించడం కోసం ఆ భయంకర విషాన్ని నేను కబళిస్తాను, మింగేస్తాను, రక్షిస్తాను అని పార్వతికి తిరిగి, చూచావా పార్వతి మన పిల్లలకి మనమంటే ఎంత నమ్మకమో, అతి భయంకరమైన విషము మమ్మల్ని రక్షిస్తోంది, అతి భయంకరమైన విషం మమ్మల్ని భక్షిస్తోంది, ఈ విషం నుంచి రక్షించంటూ వీళ్ళంతా నా దగ్గరకు వచ్చారు, మన దగ్గరకు వచ్చిన వీళ్ళంతా మన పిల్లలు, ఈ చరాచర జగత్తంతా మన సంతానం, మన సంతానాన్ని రక్షించి సుఖ సంతానం ఇవ్వకపోతే ఇక మనం ఆది దంపతులు ఎలా అవుతాం, నీవు చూస్తూ ఉండు ఈ ఘోర కాకోలాన్ని విషాన్ని చేతిలోకి తీసుకుంటాను, సూక్ష్మ జంబూఫలంలాగా మింగేస్తాను అన్నాడు. భాగవతంలో ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని వ్యాసుడు రాశాడు, పోతన గారు కూడా అనువాదం చేసి మనకు అందమైన విషయాన్ని అందించాడు. భాగవతం పరీక్షిత్ సుఖుడి ద్వారా విన్నాడు. సుఖుడు చెబుతూ ఉంటే పరీక్షిత్ అడిగాడు మధ్యలో, దేవతలు రాక్షసులు తమ స్వార్థం కోసం పరమేశ్వర హాలాహలాన్ని భక్షించు అని శివుణ్ణి ప్రార్థించారు అనుకుందాం కాసేపు. శివుడు కూడా తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్ల ఆ ఈ హాలాహలాన్ని స్వీకరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అభయం ఇచ్చాడు అనుకుందాం. కానీ చూస్తూ చూస్తూ పార్వతీదేవి శివుణ్ణి, ఏమండి మీరు విషం తాగండి అని ఎలా అన్నది. ఏ భార్య అయినా తన భర్త ఎంత గొప్పవాడైనా ఏమండో మీరు విషం తాగండి అంటుందా? ఎందుకంటే విషం తాగితే ఎంత గొప్పవాడికైనా ప్రమాదమే. అందులో జగన్మాత పార్వతీదేవి శివుణ్ణి విషం తాగమని ఎలా చెప్పింది? స్త్రీలు భర్త లేకపోతే ఒక క్షణం ఉండలేరు కదా, అందులో ఆ కాలం వాడు వాడు. సహజంగా ఈ కలియుగం కాబట్టి ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి అనుకోండి, ఈ మధ్యకాలంలో ఒక ఆడవడో ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఇది జరిగింది యథాతథంగా. ఈ మధ్యన ఓ మహానుభావుడికి ఓ మహానుభావురాలతో పెళ్ళయింది. కొంతకాలం భార్యాభర్తలు రోజు తల్లుకున్నారు కొట్టుకున్నారు. ఓ రోజున ఎందుకో భర్త గారికి ఇక బాధ ఎక్కువైపోయి, నేను చచ్చిపోతాను, సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తలపెట్టి చచ్చిపోతానన్నాడు. అనగానే భార్యామణి ఓ వెళ్ళి రండి అంది. ఆవిడ పరమపతి వ్రత, అందుకని వెళ్ళండి సింహాద్రి కింద పడి చావండి అంది. వెంటనే ఆయన పూరీ కూర పరిశీలి చేసివ్వా అన్నాడు. పూరీ కూర ఎందుకంది? ఆవిడ సింహాద్రి ఎప్పుడు లేటుగానే వస్తుంది, అది లేటుగా వస్తే మళ్ళీ నాకు గ్యాస్ ట్రబుల్ కదా ఆకలేదా, అందుకని పట్టాల మీద కూర్చుని అది లేటుగా వస్తే ఈ లోపు పూరీ కూర తింటాను, అది వచ్చాక దాని కింద పడి చచ్చిపోతానంటే ఆవిడ పూరీ కూర కూడా పరిశీలి చేసి ఇచ్చింది వెళ్ళి రమ్మని పాపం. కాబట్టి వినడానికి హాస్యంగా ఉన్నా ఇది జరిగింది నిజంగా కాబట్టి చెప్తాను నేను. సరదా కూడా నేను అసత్యపు కబుర్లు చెప్పను, మా శిష్యుడికే తిరిగింది ఇది. ఆ తర్వాత నాకు కూడా ఆశ్చర్యం కలిగి, ఏమమ్మా మీ ఆయన మీద ఎంత కోపం వస్తే మాత్రం పడి చావమంటావు అంటే మరి ఏం చేయనండి, రోజు విసుకెత్తిపోతుంది నా మొగుడితో అంతేవాడు. పోనీ నిజంగా చచ్చిపోతే తట్టుకుంటావా అంటే, ఒక్కోసారి తెక్కొచ్చినప్పుడు మొగుడు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నిజంగా చచ్చిపోతేనండి ఎంత బాధ అండి, ఆయన లేత నేను ఉంటానా అండి అని మళ్ళీ ఆవిడే. అప్పుడు నాకు అర్థమైంది, ఒక్కొక్కప్పుడు మనం ఏదో కారణం చేత తగాదాలు పడవచ్చుగాక, అంత భర్తల చేత భర్త లేకుండా భార్యలు ఉండలేరు, భార్య లేకుండా భర్తలు ఉండలేరు. కొద్ది రోజులు పైకి అలవాటు అవుతుంది వేరే విషయం, కానీ బాధ బాధే కదా, అది లేకుండా ఉండడానికి మరీ నీచాతి నీచులేని క్రూరులేని రాక్షసులం కావు కదా మనం. అటువంటిది జగన్మాత విషము శివుణ్ణి భక్షించమని ఎలా అనుజ్ఞ ఇచ్చింది అని అడుగుతాడు పరీక్షిత్తు శివుణ్ణి. అప్పుడు సుఖుడు ఇలా సమాధానం చెప్పాడు, మృంగిడివాడు విభుండని మృంగిడివాడు విభుండని మృంగిటిది యుగరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం మది నమ్మినదో. మింగేవాడు భర్తని తెలుసు, ఆయన మింగేది భయంకరమైన విషము అని తెలుసు, మింగితే ప్రమాదమని తెలుసు, అయినప్పటికీ ఈ జగత్తంతా తన బిడ్డలు, ఈ బిడ్డలకి సుఖం కలగడం కోసం, ప్రజల్ని రక్షించడం కోసం పర్వాలేదు మింగియండి అంది ఆవిడ, విషాన్ని మింగండి ప్రజల్ని రక్షించండి అంది. కారణం ఆవిడ జగన్మాత, మనమందరం ఆవిడ బిడ్డలం. జగన్మాతకి తన బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ కోసం ఏమైపోయినా పర్వాలేదు విషం మింగండి అంది. కొసవేరు ఏమిటంటే, మంగళసూత్రం మీద నమ్మకం, నా మెడలో మంగళసూత్రం గట్టిది, నా మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు స్వామివారికి ఏం అవ్వదు, ఇదంతా నా మంగళసూత్ర ప్రభావం అంది ఆవిడ. ఆవిడ పేరు సర్వమంగళ, ఎప్పుడు అన్ని వేళలా మంగళమిచ్చే తల్లి. ఆ తల్లి భర్తకి నష్టం ఏమిటి, ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన జగన్నాథుడు, ఈ విషము అమృతము సమస్తం సృష్టించిన పరమేశ్వరుడికి ఈ విషం తగడం లెక్కమేటి కానండి. ఆయన వెంటనే అమ్మవారితో కలిసి క్షీరసాగర మథనం జరుగుతున్న చోటికొచ్చి అక్కడ సముద్రంలో నుంచి కొత్త కొత్త ఉడుకుతూ పైకొచ్చి పొగలతో సమస్త లోకాన్ని చుట్టుముట్టి నాశనం చెయ్యాలనుకుంటున్న మహాభయంకరమైన విషాన్ని ఇలా చెయ్యి చాచి ఏ విషమా చేతిలోకి రా అన్నాడు. మొత్తం విషం ఆయన చేతిలోకి వచ్చింది. ఎంత సూక్ష్మ జంబూ ఫలము క్రియ, ఎంత నేరేడు పండంత ముద్ద కింద మరి చేతిలోకి వచ్చింది. ఆ విషాన్ని ఆయన గుటుక్కుని మింగేశాడు. ఈ చరాచర జగత్తంతా ఆయన కడుపులోనూ ఉన్నది, బయట ఉన్నది. విచిత్రం ఏంటంటే, పరమేశ్వరుడికి బయట చాలా లోకాలున్నాయి, ఆయన కడుపులో కూడా లోకాలున్నాయండి. ఆయన కడుపులో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆయన శరీరం అంతా లోకాలు, ఆయన శరీరం బయట లోకాలు, బయట లోకాలు లోపల లోకాలు పెట్టుకున్న పరమాత్ముడు ఆయన. ఒక్క కంఠం దగ్గర మాత్రమే భగవంతుడు ఏ లోకం లేకుండా అట్టే పెట్టుకుంటాడట, అత్యావశ్యక స్థితిలో ప్రజల్ని రక్షించడం కోసం. అందుకని ఈ విషం కడుపులోకి పెడితే నా కడుపులో ఉన్న లోకాలు నశిస్తాయి, బయట ఉంటే బయట ఉన్నవాడు నశిస్తారు, కాబట్టి లోకములు లేని కంఠం దగ్గర నిలబెడతాను అని కంఠం దగ్గర పరమాత్ముడు ఆ విషయాన్ని అట్టే పెట్టాడు. అప్పుడు తెల్లగా ఉన్న శివుడి యొక్క శరీరంలో ఈ కంఠ ప్రాంతం మాత్రం అందంగా నీలంగా మారిపోయి ఇంద్రనీలమణితో కూడిన ఆభరణం మెడలో ధరించినట్టుగా ఒక అందం ఏర్పడింది. కప్పు కలిగి తొడవు కరణి మెరసి అంటాడు భాగవతంలో. ఆ నలుపు కూడా ఒక అందమైన ఆభరణంలో ఉందిట. మహాత్ములు మంచి పనులు చేస్తారు, అవి వాళ్ళకి ఆభరణాలే అవుతాయి. ఇంతకది ఎందుకు చెప్పానంటే, ఆయన హాలాహలం భక్షిస్తున్నప్పుడు ఆ కొంతం కిందకి రాలింది, మొత్తం విషాన్ని చేతిలోకి తీసుకున్నాడు, దాన్ని మిగుతూ ఉంటే కొంచెం విషం నేల మీద రాలింది. ఆ విషాన్ని జర్రులు, తేళ్ళు, పాములు మొదలైన కొన్ని జంతువులు సేకరించాయి. వాటిల్లో పాములకు ఎక్కువ విషం చేరింది, తేళ్లకి జర్రులకి కొద్దిగా తగ్గింది. అలా అన్ని ప్రాణులకి కాస్త కాస్త విషం వెళ్ళిందిట. అందులో పాముకి నోట్లో చేరింది, తేళ్లకి తోకల్లో చేరింది. అందుకే తేలు ఇలా తోకతో కొడుతుందంటే కొట్టిందా గిజగిజలు ఆడిపోతాం, మహాబాధ పడిపోతాం మనం. జర్రికి తల దగ్గరే ఉంటుంది, ఒక మనిషికి మాత్రం నిలువెల్ల విషం. తల నుండు విషము పణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక ఎనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. తలలో విషం ఉంటుంది పాముకి, తోకలో విషం ఉంటుంది తేలుకి, తల తోక అని లేకుండా మొత్తం నిలువెల్ల విషం పాపాత్ముడికి, నీచాత్ముడికి శరీరం అంతా విషమే, వాణ్ణి అధిక దూరం పెట్టాలి అని ఒక పద్యం కూడా సుమతీ శతక్ గారు రాశాడు. ఇంతకీ ఆ విషం అలా సమస్త ప్రాణుల దగ్గరికి వచ్చింది. అందులో సర్పం వంటి విభిన్న విషజీవ జంతువులు మహాభయంకరమైనవి. పాముల్లో కూడాట క్రూర విషం కలిగిన నాగజాతి సర్పాలు ఉన్నాయి, తాచుపాములు ఉన్నాయి. ఇలాంటి పాములకి ఎక్కువ విషం ఉంటుంది, కట్ల పాములకి కొంత తక్కువ ఉంటుంది. ఇంకా ఈ విషాన్ని ఆయా జంతువుల యొక్క, ఆయా పాముల యొక్క పద్ధతిని బట్టి నిర్ణయించారు. మొత్తం మీద పాముల్లో విషం ఉన్న పాములు ఎక్కువ ఉంటాయి, బురద పాములు తక్కువగా ఉంటాయి, కానీ అవి గరిచిన అంతంత బాధ ఉంటుందండి. ఈ విషం పాము వల్ల మన శరీరంలోకి వచ్చింది అనుకుందాం, పాము కాటేసింది, అప్పుడు విషం ఎక్కింది, అప్పుడు తక్షణం వైద్యం అందకపోతే వాడు చచ్చిపోతాడు. వైద్యం అన్ని వేళలు అందుతుందో లేదో చెప్పలేము. అలాంటప్పుడు ఒక మంత్రం చదువుకుని పెడితే ఆ విషం మన శరీరంలోకి రాదు, ఒకవేళ వచ్చినా ఆ విషం వెళ్ళిపోతుంది. ఇంకో విషయం చెప్పాలి, అందుకే ఈ ప్రత్యేకంగా ఈ ఘట్టం వాడు చెబుతున్నాను. కరోనా కరోనా అంటున్నారు చాలామంది, ఆ కరోనా కూడా ఒక విషక్రిమి. అటువంటి విషక్రిములు మన శరీరమును ఏమీ చెయ్యలేదు. ఒక మహామంత్రం నేను మీకు చెబుతున్నాను, ఏ విషము ఏమీ చెయ్యలేదు, ఏ రోగక్రిమి మన శరీరంలో చేరి మనల్ని ఏమీ చెయ్యలేదు. ఇవి భక్తితో నమ్మినటువంటి వాడిని అనుగ్రహించేటటువంటి మంత్రాలండి. కొంతమంది ఆ ఈ మంత్రం చదివితే ఆ రోగం పోతుందా ఇది పోతుందా అంటారు. ఎందుకు పోదు? భగవంతుడు మనకి ధన్వంతరి రూపంలో వైద్యం ఇచ్చాడు. వైద్యంతో పాటు ఆ వైద్యం పనిచేయడానికి కావలసిన మంత్రం కూడా ఇచ్చాడు. మంత్రము, తంత్రము, ఔషధము, ఈ మూడింటి వల్ల రోగాలు తొలగుతాయి. మంత్రం పాపం తొలగిస్తుంది, ఔషధం ఆ పాపం వల్ల మన శరీరంలో చేరిన రోగం తొలగిస్తుంది, తంత్రం శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. అందుకే కొన్ని మందులు వేసుకున్నాక నిద్ర అవ్వాలి, కొన్ని మందులు వేసుకుంటే నిద్రపోకూడదు, ఇవన్నీ తంత్రాలు అంటారు అన్నమాట. కాబట్టి అనుపానాలు, సరైన పథ్యం స్వీకరించడం, మంత్రం వేసిన తర్వాత మందు వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, ఇవన్నీ కూడా తంత్రాల్లోకి వస్తాయి. పూర్వం చూసారు లేదు, అన్నం తిన్నాక ఏది జ్వరం అయిపోయి పథ్యం పెట్టి అన్నం తిన్నాక ఆ పూట పగలు పడుకొని ఇచ్చేవారు కాదు, అదొక తంత్రం అన్నమాట. అలాగే కొన్ని మందులు తగినప్పుడు తల్లకిందులుగా ఉండండి అంటారు. తల కిందకి కాళ్ళు పైకి పెడితే లోపల ఉండేది వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుందట. అందుకని భయంకరమైన విషాన్నం తిన్నప్పుడు మందు వేసి తలకిందులుగా వేలాడ కట్టేవారు. కాసేపట్టు ఆ రోడ్లో ఉన్నదంతా కక్కేసి వెళ్ళిపోతారు వీటికి అనమాట. కొన్ని మందులు ఏంటంటే నడిస్తే పోతాయి, కొన్ని పడుకుంటే పోతాయి, కొన్ని తిండితో వేసుకోవాలి, కొన్ని తిండి తినకుండా వేసుకోవాల్సిన మందులు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతటికీ తంత్రం అని పేరు అనమాట. మందుని ఎలాగో ఔషధి అంటారు. ఈ రెండింటితో పాటు మంత్రం కూడా ఉంటే తొందరగా మనకి విషాలు తొలగిపోతాయి, ఆరోగ్యం వస్తుంది. భయంకరమైన విషములు, విష రోగములు, విష క్రిములు, కొత్త కొత్తగా వచ్చే రోగములు మనల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే, మనం ఆరోగ్యం పొందాలంటే ఇప్పుడే చెప్పిన మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం మామూలు మంత్రం కాదు. భయంకరమైన విష వాయువుల వల్ల ప్రాణం పోతున్న వాడిని కూడా రక్షించే గొప్ప మంత్రం ఇది. ముందు ఆ మంత్రం చదివి వినిపించేస్తాను మీకు. ఎలాగో రికార్డు ఎగుతుంది కనుక దీన్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, రాసుకోండి, రోజు ఒక్కసారి చదవండి. చిన్ని మంత్రం ఇది. ఈ కాస్త మంత్రం రోజు ఒకసారి చదివితే మనకి ఏ విషమ పరీక్ష ఉండదు, విషం కూడా అమృతంలో మారిపోతుంది. ఓం కణి చికీణి కక్వాణి, కణి చికీణి కక్వాణి, చర్వాణి భూతహారిణి ఫణివిషిణి విరథ నారాయణి ఉమే దహ దహ హస్తే చెండే రౌద్రే మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి సుఖముండే శత్రుం హన హన సర్వనాశిని శ్వేదయ సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసా దేవి సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య హృదయే జాత రుద్రస్య హృదయే స్థిత రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష మాం హ్రూం మాం హ్రూం ఫ ఫ ఫ ఠ ఠ స్కందమేకల బాలగ్రహ శత్రువిషహారి ఓం శాలే మాలే హర హర విషోంకార రహి విషవేగే హాం హాం శవరి హుం శవరి ఆకౌల వేగేసే సర్వే వించ మేఘమాలే సర్వనాగాది విషహరణం. ఇంతే మంత్రం, చాలా చిన్న మంత్రం. ఈ మంత్రం ప్రయోగించేటప్పుడు మాహేశ్వరి అని ఉమాదేవిని అలా ప్రార్థించాలి. అంటే ఈ మంత్రం చదవండి, చదివేశాక ఈ మంత్రం ఇంకా బాగా పట్టివాలంటే ఈ మంత్రములకు అధిష్టాన దేవత అయిన పార్వతీదేవులు కూడా తలుచుకోవాలి. తలుచుకోవడం ఇష్టం, ఎలా తలుచుకున్నా పర్వాలేదు. వీలుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కూడా మనసును అనుకోండి, అమ్మవారు జగన్మాత నువ్వు శివుడు హృదయంలో ఉంటావు, అక్కడే నివసిస్తావు, నీ రూపం రౌద్రం, నిన్ను రౌద్రి అంటారు, నీ ముఖం అగ్నిలా ప్రకాశిస్తుంది, నీ నడుముకి చిన్న చిన్న గంటలో ఉన్న వడ్డాణం ఉంటుంది, నువ్వు సకల ప్రాణులకి ఇష్టురాలివి, సర్పాలకి విషరూపిణివి, నీ పేరు విరథనారాయణి, నీకే సుఖముండాని కూడా పేరు, చెవులకి శంకువులు ధరిస్తావు, విశాలమైన ముఖం కలిగిన దానివి, భయంకర ప్రచండ స్వభావం కలిగిన దానివి అని దీనికి అర్థం. ఇందాకనే చెప్పింది దానికి. ఇప్పుడు మనం చదువుకున్న మంత్రముడికి ఇదే అర్థం. ఈ దృష్టిలో పెట్టుకుని అమ్మా పార్వతీమాత రక్షించు అని పార్వతిని పదే పదే తలుచుకుని ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాడి శరీరములో ఎటువంటి విషమున్నా తక్షణం పటాపంచలైపోతుంది. యాత్రలకు వచ్చేవాడు అందరూ ఇది చదువుకుని రండి, మీకు కనీసం తుమ్ము దగ్గు కూడా గట్టిగా రాదు. ప్రారంభ కర్మలు కూడా తొలగిస్తుంది ఈ మంత్రం. మరీ 90 ఏళ్ళు తెచ్చిపోయేటట్టుగా ఉన్నటువంటి వాడికి ఇంకా వాడికి మంత్రం అక్కర్లేదు, ఎందుకంటే వాడి శరీరం విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కానీ ఒక ఆయనకు ఒక 50 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతకాలి, ఒక ఆయనకి 70 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతకవలసిన వాడు ఉన్నాడు. కానీ ఏదో పాపకర్మ వల్ల ఈలోపు రోగం వచ్చి పోబోతున్నాడు. అటువంటి వాడు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆయన ఆయువు తిరిగి వస్తుందిట. ఇది అన్ని రకాల విషములను హరిస్తుంది. రోజు ఈ మంత్రం చదువుకున్నవాడు అతి భయంకరమైన కాలుష్యంతో కూడిన ఇవాళ పొల్యూషన్తో కూడినటువంటి ఆహారం తిన్నా బతుకుతాడండి. ఇవాళ ఆహారం అంత విషయమే కదా, మామిడికాయ తిన్నాం గుంతంత మండిపోతుంది, ఎందుకంటే మామిడికాయ మీద కెమికల్స్ చల్లుతున్నారట, అవేవో రసాయనాలు చల్లితే దానికి రంగు వస్తుంది, పైకి పడ్డులా కనపడుతుంది, అది ఇంట్లోకి వెళ్ళి కోసుకు తింటే లోపలేమో పుల్లదనం, రుచి ఉండదు, మంట, గుంతంత బాధ, ఒకటే బాధ. ఈ మధ్యన మా వాడు ఒకడు పుచ్చకాయ రసం రోజు పొద్దున్న సాయంత్రం ఇచ్చి నా ప్రాణం తీశాడు గురువు గారి మీద భక్తి కొద్దీ. ఈ పుచ్చకాయ తిన్నాక నా గుంతంత పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింది మంట. పాప ఆయనకేమో గురువుగారు పుచ్చకాయ తాగితే బాగుపడతాడేమో అని ఆయన అనుకుంటాడు, కానీ పుచ్చకాయ కాస్త గొంతు గుచ్చుకున్నట్టు అయిపోయింది. కారణం అందులో కెమికల్స్ అనమాట, పైకి పుచ్చకాయలా కనబడుతుంది, అది కోసిన తర్వాత లోపలలో కసకసలు ఆడుతున్నాయి, ఆ రసం తాగితే మంట, సపోటా జ్యూస్ తాగితే మంట, మామిడికాయలు తింటే కంఠం మంట, కడుపులో మంట, అన్నం తింటే పట్టం లేదు. ఏది పట్టం లేదండి ఈ మధ్యన, ఏది తిన్నా శరీరంలో ఏమంటం లేదు. కారణం చాలామందికి తెలియటం లేదు, కానీ ఇవాళ ఆహార పదార్థాలన్నీ కూడా విష కషాయాల పుట్ట. ఇంత భయంకరమైన దేశంగా మార్చేసుకున్నాం మనం. మందులు 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 తల్లేయటం, అన్నీ మోసాలి. యాపిల్ పళ్ళ మీద ఏదో తల్లుతారట, ఆ రంగేమో పైకేమో విశ్వసలాడుతూ కనపడుతుంది, ఆ మిసా మిసా అనుకుని గొంతుకులో పెట్టుకుంటే కసా కసా అని గొంతంతా నొసనొసాయి, వీడి పసంతా బయటపడి ఆ దెబ్బతో వీడి కాస్త ఎవడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏం లాభం అండి ఈ డబ్బు వల్ల వీళ్ళకి? పరమ దుర్మార్గం తయారైపోతారు కలియుగంలో. రోజు మోసాలి. వాడున్నాడు వాడు ఈ సంగీతం క్యాసెట్లు, దొంగ క్యాసెట్లు అమ్మేస్తాడు, ఉపన్యాసాలన్నీ సినిమాలన్నీ ఎప్పుడు అవేవో అంటారు పైరసీ సీడీలు అట్టి, దానికి ఏదో పేర్లు పెట్టారు, అమ్మి వారానికి ఒకసారి జైలుకి పోతూ ఉంటాడు వాడు. ఆ జైలుకు పోయి పాపిష్టి పనులు చేసి పెళ్ళాన్ని, పాత పెళ్ళాన్ని చంపి కొత్త పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని రోజుకో పెళ్లి చేసుకుని రోజుకో పాపిష్టి పని చేసి డబ్బులన్నీ పోగేసి చివరికి ఎక్కడికి పోతాడు వీడు? నరకానికి పోకపోతే దౌర్భాగ్యుడు. ఇలా రోజు రోజు పాపాలే. ఈ పాపాలు శరీరాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆహారం కాలుష్యం, జలం కాలుష్యం, అగ్ని కాలుష్యం, ఇంకా కాలుష్యం కానిదేముంది అంటే సర్వం కాలుష్యం. ఒక్క భక్తుల హృదయములు మాత్రమే కాలుష్యం లేకుండా ఉంటున్నాయి. ఇవాళ నేను ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తానంటే, ఈ విషమంత్రాన్ని చదువుకుంటే అలాంటి కాలుష్యం మన మనస్సులోంచి కూడా పోతుంది. కాలుష్యం గొప్ప విషం అండి. మనిషి మనస్సులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉండడమే పెద్ద విషం. ఈ విషం తొలగిపోతే ఆ మనిషి బాగుపడతాడు. అలాంటి విషం తొలగిస్తుంది. తర్వాత సర్ప విషం తొలగిస్తుంది, ఆహార విషం తొలగిస్తుంది. ఆహారాలు తినడం వల్ల వచ్చే అనారోగ్యాలు తొలగిపోతాయి. రేపు ఎప్పుడో మనం ఏ చారుధామ యాత్రకు వెడదాం అనుకుంటున్నాం, ఆ తర్వాత ద్వారకు వెడదాం అనుకుంటున్నాం. ఇలా వెళ్ళినప్పుడు దారిలో రోగిష్ఠాడు మనకి తగిలిన వాడు, మన మూతి మీద మూతి, ముక్కు మీద ముక్కు పెట్టినా ఈ మంత్రం చదువుకుని వెళితే వాడిని ఏ కరుణ ఏమీ చేయలేదు. సకల రోగాలని తొలగించే శక్తి ఈ మంత్రంలో ఉన్నది. ఇది దివ్య ఔషధం. అందువల్ల ఇది స్వయంగా విష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు, వేదవ్యాసులు వారి పురాణంలో మనకు అందించారు. ఇంకో రహస్యం, అందరూ ఈ మంత్రం చేయకర్లా. ఈ మంత్ర జపం చేస్తూ రోగం ఉన్నవాడిని తాకితే రోగి యొక్క రోగం తొలగిపోతుందట. ఈసారి అది గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రమును బాగా శ్రద్ధగా చదివి చదివితూ చదువుతూ రోగి శరీరం అలా ముట్టుకుంటే అవతల రోగంతో ఉన్నవాడి యొక్క రోగం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఆ పనినే చెయ్యండి. మీరు రోజు చదవండి, చదువుతూ మీ శరీరాన్ని ఇలా తాకండి, మీకు రోగం ఉండదు. కొంతమంది నిష్ఠాగరిష్ఠులు ఉన్నారు, అలాంటి వాడు రోజుకు 3 సార్లు 5 సార్లు ఈ మంత్రాన్ని జపం చేసి ఆ తర్వాత ఈ జపశక్తి రోగులకు ధారపోస్తే రోగులు బాగుపడతారు. ఏ రకంగా చూసినా ఈ మంత్రం ఇవాళ దేశానికి మనకి అందరికీ అవసరం. గరుడ పురాణంలో 27వ అధ్యాయంలో ఈ విషానికి విరుగుడైన ఈ మంత్రాన్ని ఇచ్చారు. ఇది అందరినీ రక్షించుగాక. ఈ రోజు నుంచి నా భక్తులందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా అనుష్ఠానం చెయ్యండి అని మంగళాశాసనం చేస్తున్నాం.